91.2 అణు రేడియో. ఇది మన రేడియో, మన కోసం. ఈనాటి పిఎం ప్రణామ్ కార్యక్రమానికి స్వాగతం.
రామగుండం ఫర్టిలైజర్స్ వారి సహకారంతో అణు రేడియో సమర్పిస్తున్న పిఎం ప్రణామ్ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు ప్రత్యేక చర్చా కార్యక్రమంలో పాల్గొనడానికి అతిథిగా విచ్చేశారు ఆర్ శశిధర్ రెడ్డి గారు. సారు వాటర్ షెడ్స్ అండ్ పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ విభాగానికి చెందినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విభాగంలో డిప్యూటీ కమిషనర్గా పనిచేస్తున్నారు. సార్, ఈరోజు ముఖ్యంగా మాట్లాడబోయేటువంటి అంశము జీవన ఎరువులు, వ్యవసాయంలో వాటి ప్రాముఖ్యత గురించి మాట్లాడతారు. ముందుగా సార్కి ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా నమస్కారాలు తెలియజేస్తూ. నమస్తే సార్.
నమస్తే అండి. ఓకే, సో మనం ఈరోజు ఈ యొక్క టాపిక్ ప్రధాన ఉద్దేశంలో ఏంటంటే జీవన ఎరువులు వ్యవసాయంలో వాటి ప్రాముఖ్యత, దానిపైన మనం మాట్లాడడం జరుగుతుంది. ముఖ్యంగా మనము గమనించినట్లయితే ప్రస్తుత వ్యవసాయ రంగంలో హరిత విప్లవం ద్వారా ఎంతో ప్రగతిని సాధించాం. హరిత విప్లవంలో మనం ప్రవేశపెట్టినటువంటి హైబ్రిడ్ వంగడాలు, రసాయనిక ఎరువుల వాడకం మంచి దిగుబడులు ఇవ్వడానికి కారణంగా నేటి వ్యవసాయంలో రసాయనిక ఎరువులు మరియు రసాయనిక మందుల వాడకం అనేటువంటిది నానాటికి పెరుగుతూ పోతుంది. సో దీని ప్రభావం మనకు తెలియకుండానే భూమిలో ఉన్నటువంటి జీవరాశులు అధికంగా ఉన్నది. అధిక రసాయనిక ఎరువులు వాడకం వలన భూమిలోని జీవరాశులలో అతి ముఖ్యమైన సముదాయమైన సూక్ష్మజీవులపై ప్రభావం పడి వాటి సంఖ్య తగ్గుతూ ఇవి జరిపే రసాయనిక చర్యలలో గణనీయమైన మార్పులు సంతరించుకొనుచు భూమికి ఉన్న సహజ గుణాలు మరియు నేల ఆరోగ్య పరిస్థితిని నాటినాటికి క్షీణించటం దోహదపడుతుంది. ముఖ్యంగా ఇది మనకు 1960 ఎప్పుడైతే డాక్టర్ స్వామినాథన్ అనేటువంటి సైంటిస్ట్ ద్వారా అప్పుడు మనము ఈ హరిత విప్లవం అనేది మొదలు అయిందో ఆ రోజు పరిస్థితుల్లో మనకు సరిపడా వ్యవసాయంలో వచ్చే దిగుబడులు మన జీవన అవసరాలకు సరిపోయేటువంటి ఉండేది కాదు. కాబట్టి సో అప్పట్లో మనం ఆ యొక్క దిగుబడులను పెంచడానికోసం అని చెప్పేసి మనం అప్పుడు రసాయనిక ఎరువులని, రసాయనిక పురుగు మందులు వాడకం అనేటువంటిది, హైబ్రిడ్ వంగడాలు వాడకడం జరిగింది. సో దీనివల్ల అప్పట్లో మనం వ్యవసాయ అవసరాలని తీర్చుకున్నాము. కానీ ప్రస్తుతం దానిపైన మన వాతావరణము అంటే గాలి, నీరు అండ్ మన భూమి పూర్తిగా పాడైపోయింది. సో దీని లోపల ఈ భూమి లోపల మరియు ఉపరితలంపై ఉన్నటువంటి పర్యావరణ కాలుష్యం ఒకటే కాక రైతుకు పెట్టుబడి విషయంలో కూడా అధిక భారమై ఉన్నది. సో దీనివలన మనం ఈ నేపథ్యంలో వ్యవసాయ రంగంలో తప్పనిసరిగా మనం సమగ్ర సస్యరక్షణ పద్ధతి ఎంతో ముఖ్యంగా గుర్తించడం జరిగింది. సో దీనిలో సేంద్రియ వ్యవసాయంలో ఉన్నటువంటి సేంద్రియ ఎరువుల వాడకంతో పాటు జీవన ఎరువులు వాడకంలో కూడా ఎంతో ప్రాముఖ్యత సంతరించు. జీవన ఎరువులు అనేదాన్ని మనం ఏవి అని అంటే, మన భూమిలో ఉన్న సూక్ష్మజీవులలో పోషకాలకు, పోషక పదార్థాలను మరియు పెరుగుదలకు ఉపయోగపడే హార్మోన్లను సమకూర్చే సూక్ష్మజీవుల సముదాయం. ఈ జీవన ఎరువులు అనేటువంటివి సూక్ష్మజీవులు పంటకు కావలసిన పోషక పదార్థాలను ప్రకృతిలోని సహజ సిద్ధమైన వనరుల నుండి అందించే గుణము కలిగి ఉంటాయి. దానికి అనుగుణమైన మార్పులను భూమిలో కలుగు చేస్తాయి. జీవన ఎరువులు భూమిలో వేసినప్పుడు వాటిలో ఉన్న సూక్ష్మజీవుల సంఖ్య అనూహ్యంగా పెరిగి మొక్కలు ఏపుగా పెరగడానికి వివిధ పోషకాలతో పాటు అవసరమైన హార్మోన్లను, విటమిన్లను అందిస్తాయి. జీవన ఎరువులు సహజ సిద్ధమైనవి, వాటి వలన కాలుష్యం జరగదు, పంటకు హాని చేయవు. వీటి వాడకం ద్వారా రసాయనిక ఎరువుల మోతాదు కొంతమేరకు తగ్గుతుంది, తక్కువ ఖర్చుతో అధిక ఫలం సాధించవచ్చును. సో ఈ జీవన ఎరువుల వలన మనం సుమారుగా 15-20% రైతు పెట్టే పంట పైన పెట్టుబడిని కూడా ప్రతి ఎకరాకు మనం తగ్గించుకునే అవకాశం ఉంటుంది. అదేవిధంగా సుమారుగా 20-30% పంట దిగుబడి కూడా పెంచుకునేటువంటి అవకాశం ఉంటుంది. వీటిలో ముఖ్యమైనవి ఏంటంటే, నత్రజనిని స్థిరీకరించే ఎరువులు అంటే జీవన ఎరువులు ఏంటంటే రైజోబియం, అజోస్పైరిల్లం, అజోల్లా, అనాబీనా అని కూడా అంటామండి, ఫ్రాంకియా, అజిటోబ్యాక్టర్, నీలి ఆకుపచ్చ నాచు, అసిటోబ్యాక్టర్. సో ఇవి మనం ఈ నత్రజని అనేటువంటివి స్థిరీకరించే జీవన ఎరువులు. సో నత్రజని స్థిరీకరించే జీవన ఎరువులు అంటే, మన వాతావరణంలో మీ అందరికీ తెలుసు నత్రజని అనేటువంటిది 78% ఉంటుంది. సో ఈ వాతావరణంలో ఉన్నటువంటి నత్రజనిని ఈ రైజోబియం కానీ, అజోస్పైరిల్లం కానీ, అజిటోబ్యాక్టర్ కానీ, సో దాని నుంచి అట్మాస్ఫియర్ అంటే వాతావరణం నుంచి తీసుకొని మన మొక్కకి అందచేయడం వలన మనం నత్రజని రూపంలో వాడేటువంటి నత్రజని రూపంలో వాడే ఎరువులు ఏవైతే యూరియా కానీ ఉన్నాయో, సో ఇవన్నిటిని కూడా గణనీయంగా తగ్గించుకునే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు మనం ఒక్కొక్క దాని గురించి తెలుసుకున్నాం. ముఖ్యంగా రైజోబియం గురించి మాట్లాడితే, రైజోబియం అనేటువంటిది లెగ్యూమ్ జాతికి సంబంధించినటువంటిది, అంటే అపరాలు అంటే పప్పు జాతి పంటలు అంటాం. సో ఈ పంటలకి నత్రజని అందించడానికి ఉపయోగపడుతుంది. ఎక్కువగా పప్పు జాతి పైర్లలో ముఖ్యమైనటువంటి కంది, పెసర, మినుము, శనగ, ఈ వేరుశనగ, సోయా చిక్కుడు మరియు నూనె గింజ పంటలు ఈ రైజోబియం కల్చర్ను విత్తనానికి పట్టించి ఉపయోగిస్తే దీనివల్ల చాలా ఎక్కువ ఉపయోగాలు మనం గమనించడం జరిగింది. సో మనం గమనించినట్లయితే ఈ పప్పు జాతి పంటల్లో నుంచి మనం పంటను భూమి నుంచి పైకి లాగి చూస్తే దాని వేర్లలో లేత గులాబీ రంగు కలిగిన బుడిపలు ఏర్పడతాయి. ఈ బుడిపెలలో ఉన్న రైజోబియం, అంటే ఆ లేత గులాబీ ఆ బుడిపెలలో ఉన్న రైజోబియం గాలిలోని నత్రజనిని స్థిరీకరించి మొక్కకు అందిస్తుంది. సో ఈ రైజోబియం కల్చర్ ఒక్కొక్క పంటకు మనం ఒక్కొక్క రకమైనటువంటి స్ట్రెయిన్ ఉంటుంది, ఆ రకం ఉంటుంది. కావున మనం ఎప్పుడైనా సరే మనం దాన్ని మార్కెట్లో తీసుకునేటప్పుడు కానీ, రైతు ఏదైనా పంటకు వేయాలనుకున్నప్పుడు ఏ పంటను మనం ఏ పంటకు వాడాలి అనేటువంటిది క్లుప్తంగా చెప్పి ఆ తర్వాతనే మనం పొందవలసి ఉంటుంది. ఈ రైజోబియంని ఏ విధంగా మనం వాడాలి అని అంటే, మనము ఒక 100 మిల్లీలీటర్ల నీటిలో 10 గ్రాముల పంచదార లేదంటే బెల్లం కానీ లేదా గంజి పౌడర్ కానీ కలిపి ఒక 10 నిమిషాల పాటు దాన్ని మరగబెట్టాలి. ఆ తర్వాత దాన్ని చల్లార్చాలి. ఈ చల్లార్చిన ద్రావణంలో 10 కిలోల విత్తనాలు చల్లాలి. చల్లి ఆ తర్వాత ఈ రైతు తెచ్చినటువంటి 200 గ్రాముల రైజోబియం కల్చర్ పొడిని కూడా అందులోనే వేసి బాగా కలయబెట్టి, సో అది విత్తనం చుట్టూ ఒక పొరలాగా ఏర్పడేటట్లు చేయాలి. సో ఇలా చేయడం వలన సో మనము ఆ వేసినటువంటి విత్తనం చుట్టూ రైజోబియం అనేది పూర్తిగా ఒక పొరలాగా ఉండేటట్టు చూడాలి. ఈ ప్రక్రియ మనం పాలిసిన్ సంచి నుంచి కానీ లేదా ప్లాస్టిక్ తొట్టిని కానీ ఉపయోగించి చేసుకునవలను. తర్వాత దీన్ని ఈ విత్తనాలను ఒక 10 నిమిషాలు నీళ్ళలో ఆరబెట్టి పంట పొలంలో వేసుకోవడం వలన మనము ఈ రైజోబియం నుంచి వచ్చేటువంటి ఉపయోగాలన్నిటినీ కూడా మనం ఆ నత్రజని అనేటువంటిది ఎక్కువ పొందేటువంటి అవకాశం ఉంటుంది. ఇది ఎందుకు మనం వాడాలి, రైజోబియం జీవన ఎరువు ఎందుకు వాడాలి అంటే, మనము ఏదైతే కొత్తగా పప్పు జాతి పంటలైనటువంటివి పొలంలో వేసేటప్పుడు వాడాలి. గతంలో మనము ఆ లెగ్యూమ్ జాతి పంట వేసినప్పుడు అందులో తగినన్ని వేర్లలో బుడిపెలు లేవు అని మనం గమనించినట్లయితే వాడాలి. తర్వాత పంట మార్పిడి పద్ధతిలో లెగ్యూమ్ జాతి పంటకు ముందు ఏ ఇతర పంటలనైనా వేసి ఉన్నట్లయితే మనం వాడాలి. వాతావరణ పరిస్థితుల్లో కూడా జీవన ఎరువు రైజోబియము బ్రతికి ఉండడానికి అనుకూలించినప్పుడు, అంటే అధిక ఆమ్ల కానీ క్షారభూముల్లో మనం దీన్ని వాడడానికి ఆవశ్యకత ఉంది. మురుగునీరు నిల్వ ఉన్న పొలంలో కూడా, అంటే వరదలు వచ్చినప్పుడు కూడా, అధిక ఉష్ణోగ్రత ప్రాంతాల్లో కూడా ఇది తప్పనిసరిగా మనం రైజోబియాన్ని వాడాలి. సో రైజోబియం పూర్తి స్థాయిలో మనం ఈ పప్పు దినుసుల్లో వాడడం వల్ల మనము మన రైతుకు అయ్యేటువంటి సాగు ఖర్చు, అంటే రసాయనిక ఎరువులను సుమారుగా 20-30% తగ్గించుకునేటువంటి అవకాశం ఉంటుంది. సో అదేవిధంగా ఇంకా తర్వాత అజిటోబ్యాక్టర్. ఈ అజిటోబ్యాక్టర్ అనేటువంటిది పప్పు జాతి పంటలు మినహాయించి, ఇంతవరకు మనము రైజోబియం పప్పు జాతి పంటల గురించి మాట్లాడాం, ఇప్పుడు అజిటోబ్యాక్టర్ అనేది పప్పు జాతి పంటలకు తీసేసి మిగతా అన్ని పంటలు నత్రజని ఎరువుగా ఉపయోగపడుతుంది. ఈ బ్యాక్టీరియా నత్రజనిని స్థిరీకరించుటయే కాక మొక్కకు కావలసిన హార్మోన్లను మరియు విటమిన్లను కూడా అందిస్తుంది. ఈ బ్యాక్టీరియా ముఖ్యంగా సేంద్రియ కార్బనం ఎక్కువగా ఉన్న భూమిలో సమర్థవంతంగా పనిచేస్తుంది. అంటే ఈ జీవన ఎరువు ఎక్కువగా ఆకుకూరలు, కూరగాయలు మరియు పూల తోటలకు కూడా ఎక్కువగా మనము సిఫారసు చేస్తాం. ఈ సేంద్రియ కార్బనం ఎక్కువగా మనం ఏముంటుందంటే మనం వాడేటువంటి పశువుల ఎరువుల్లో అధికంగా ఉంటుంది. మనకు మామూలుగా ఒక సారవంతమైన పొలము అని అంటే 0.7-4% వరకు ఆర్గానిక్ కార్బన్ ఉంటే అది చాలా సారవంతమైన భూమి, అందులో మనకు మంచి దిగుబడులు ఆశించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది నత్రజని అజిటోబ్యాక్టర్ అనేటువంటి ఈ జీవన ఎరువు నత్రజనిని స్థిరీకరించటే కాకుండా మనకు అందులో జిబర్లిన్స్ కానీ సైటోకైనిన్స్ కానీ ఇట్లాంటి హార్మోన్లను కూడా ఇవ్వడం వల్ల ఇది మొక్క ఎదుగుదలకు బాగా ఉపయోగపడుతుంది. సో అజిటోబ్యాక్టర్ని ఏ విధంగా మనం వాడాలి అనేటువంటి దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇందులో ఏ పంటకు వాడినా కానీ 2 కిలోల అజిటోబ్యాక్టర్ కల్చర్ని 200 కేజీల సేంద్రియ ఎరువుతో కానీ వానపాముల ఎరువులతో కానీ కలిపి విత్తనం నాటే సమయంలో 1 ఎకరం నేలపై ఈ మొత్తం కలిపినటువంటి మిశ్రమాన్ని ఎదజల్లాలి. ఇలా చల్లిన సమయంలో తగినంత భూమిపైన తగినంత తేమ శాతం ఉండేటటువంటిది తప్పనిసరిగా జాగ్రత్త తీసుకోవాలి. సో ఇప్పుడు అదేవిధంగా మనం అజోస్పైరిల్లమ గురించి మాట్లాడుకో. సో మనము ఇంతవరకు మాట్లాడినటువంటి జీవన ఎరువులో 3వది. ఇది కూడా వేర్ల చుట్టూ పెరుగుతూ అవకాశం ఉన్న చోట వేళ్లలోకి చొరబడి కూడా ఈ అజోస్పైరిల్లమ అనేటువంటిది జీవిస్తాయి. ఈ కారణంగా ఈ జీవన ఎరువు స్థిరీకరించిన నత్రజని నేరుగా మొక్కకు ఎక్కువ శాతం అందుబాటులో ఉండేటట్లు చేయడం జరుగుతుంది. ఈ జీవన ఎరువును లెగ్యూమ్ జాతి పంటలకు తప్పించి మిగతా పంటలకు వాడుకునవచ్చును. అంటే ఉదాహరణకు వరి, చెరకు, పత్తి, మిర్చి, జొన్న, సజ్జ, పొద్దుతిరుగుడు, అరటి మొదలైన పంటలకు ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇది సేంద్రియ పదార్థం తక్కువగా ఉన్న నేలల్లో కూడా ఇది పనిచేస్తుంది. మనం గతంలో మాట్లాడుకున్నప్పుడు అజిటోబ్యాక్టర్ అనేటువంటిది సేంద్రియ కార్బనం ఎక్కువగా ఉన్న పొలంలోనే అది చాలా బాగా పనిచేస్తుంది. ఒకవేళ తక్కువగా ఉన్నటువంటి పొలంలో మనం అజోస్పైరిల్లమ్ను వాడి దాని యొక్క ఉపయోగాన్ని నత్రజని స్థిరీకరణ అనేటువంటిది పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. అజోస్పైరిల్లమ్ని ఏ విధంగా ఉపయోగించాలనేది ఇప్పుడు తెలుసుకుందాం. తక్కువ కాలం పంటలకి అంటే అతి తక్కువలో మనకి పూర్తి అయ్యే 50 నుంచి 60 రోజులకి పూర్తి అయ్యేటువంటి పంటలు ఏవైతే ఉన్నాయో అందులో 2 కిలోల అజోస్పైరిల్లమ్ కల్చర్ని 2 కిలోల సేంద్రియ ఎరువుతో కలిపి 1 ఎకరం పొలంలో విత్తనము క్రింద పడే విధంగా చేసుకొని వేసుకోవాలి. నారుమడి వేసుకునే పరిస్థితిలో అయితే నారు పీకుటకు ముందుగా నారుమడి 70 నుంచి 80 లీటర్ల పట్టే చిన్న మడిని తయారు చేసుకొని ఆ మడిలో 2 కిలోల అజోస్పైరిల్లమ్ జీవన ఎరువును బాగా ఒక నీటిలో కలిపి ఆ ద్రావణం 10 నిమిషాలు మాత్రమే ఉంచి వెంటనే ఈ ఏదైతే నారు పీకినటువంటి నారుని అందులో 10 నిమిషాల పాటు మనము నానపెట్టాలి. వేర్లు బాగా నానేటట్లు చూడాలి. సో ఈ చెరుకు పంట విషయంలో దీని గురించి అయితే చెరుకు ముచ్చలను 10 నిమిషాలు ముంచి నాటుకోవాలి. వరి అయితే మనము ఆ వేకినటువంటి వేర్లను అందులో పెట్టి నానబెట్టాలి. అదే చెరుకు వరకు వస్తే 10 నిమిషాలు ముంచి వెంటనే ఆ తర్వాత మనం నాటుకోవచ్చు. సో ఇప్పుడు 4వ దానికి వస్తే నీలి ఆకుపచ్చ నాచు అంటాం, అంటే సైనో బ్యాక్టీరియా అంటాం. సో ఇది వరికి మాత్రమే ఎక్కువ ఉపయోగపడుతుంది ఈ జీవన ఎరువు. ఈ జీవన ఎరువులో ముఖ్యంగా నాస్టాక్, ఎనాబినా, టాలిఫోత్రిక్స్ మొదలగు సైనో బ్యాక్టీరియాల సముదాయం ఉంటుంది. రైతులు వరి కాలంకు ముందుగా చిన్న చిన్న మడుల్లోని మడులతో కానీ లేదా తొట్టెల్లో కానీ పెంచుకొని వరి నాట్లు వేసిన తర్వాత దాన్ని వాడుకోవచ్చు. జీవన ఎరువును 3 లేదా 4 పంట కాలాలు వరుసగా వేస్తే ఆ తర్వాత నుండి వేయవలసినటువంటి అవసరం ఉండదు. నీలి ఆకుపచ్చ నాచు అనేటువంటిది మనం 2 నుంచి 3 పంట కాలంలో వేస్తే ఆ తర్వాత అవసరం మనకు ఉండదు. వాడే విధానం 1 ఎకరా పొలంలో వరి నాట్లు వేసిన 3 నుండి 7 రోజుల వ్యవధిలో 4 నుండి 6 కిలోల ఈ జీవన ఎరువును 40 లేదా 50 కిలోల సేంద్రియ ఎరువుతో కలిపి చల్లుకోవాలి. 1 ఎకరం పొలంలో వరి నాట్లు వేసిన 3 నుండి 7 రోజుల వ్యవధిలో 4 నుండి 6 కిలోల జీవన ఎరువును 40-50 కిలోల సేంద్రియ ఎరువుతో కలిపి చల్లుకోవాలి. ఇది వేసిన 10-15 రోజుల్లో ఈ నాచు మందంగా చాపల అల్లుకుపోయి ఆ తర్వాత వెంటనే నీరు తీసేయాలి. వెంటనే ఈ నాచు భూమిని తాకి మట్టిలో కలిసేటట్లు చేయవలను. ఈ జీవన ఎరువు స్థిరీకరించిన నత్రజని మొక్కకు అందడమే కాకుండా ఈ నాచు సేంద్రియ పదార్థం కూడా మొక్కకు ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ విధంగా మనము ఈ నీలి నాచు అనేటువంటి దాని గురించి కూడా మనం తెలుసుకుంటాం. అదే ఇంకొక విషయం అజిటోబ్యాక్టర్. ఈ అజిటోబ్యాక్టర్ అనేటువంటిది కూడా చెరుకు మరియు షుగర్ బీట్ వంటి పంటలకు మాత్రమే నత్రజని జీవన ఎరువుగా ఉపయోగపడుతుంది. ఈ జీవన ఎరువు నేరుగా మొక్కల వేళ్లలోనే కాక మొక్కల పైభాగంలో కూడా పైనను జీవించి నత్రజనిని స్థిరీకరించి మొక్కలకు అందజేస్తుంది. అంతేకాకుండా ఎన్ఏఏ అనబడే హార్మోన్ను అధికంగా ఉత్పత్తి చేసి మొక్కకు పెరుగుదలకు దోహదపడుతుంది. సో దీన్ని మనం వాడే విధానం, ఒక ఎకరం చెరుకు పంటకు 4 కిలోల జీవన ఎరువుని 2 దఫాలుగా వాడవలను. ముచ్చలు నాటేటప్పుడు 2 కిలోలు మరియు 3 కాలు లోతు పంట అయిన తర్వాత 2 కిలోలు సేంద్రియ ఎరువుతో కలిపి వాడాలి. సో మనం ఈ విధంగా నత్రజని స్థిరీకరించేటువంటి ఎరువులు గురించి మనం ఇంతవరకు మాట్లాడుకున్నాం. ఏంటేంటివి అంటే మరొకసారి రైజోబియం, అజిటోబ్యాక్టర్, అజోస్పైరిల్లం, నీలి ఆకుపచ్చ నాచు, అజోల్లా, అజిటోబ్యాక్టర్. సో ఇవి మనకు వాతావరణంలో ఉన్నటువంటి నత్రజనిని స్థిరీకరించి మొక్కకు అందించడం జరుగుతుంది. దీనివలన మనం ఏవైతే నత్రజని ఎరువుల వాడకం అనేటువంటిది గణనీయంగా 20-30% తగ్గుతుంది. ఇప్పుడు మనము భాస్వరాన్ని అందించే ఎరువుల గురించి మాట్లాడుకుందాం. భాస్వరం అందించే ఎరువులు, ఇవి మన పంట మొక్కలకు వేసినటువంటి భాస్వరం ఎరువుని మనం డిఏపి రూపంలో కానీ లేదంటే ట్రిపుల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో కానీ ఈ వేరే అదర్ రూపాల్లో కూడా మనం అందించడం జరుగుతుంది. ఇందులో ముఖ్యంగా మనం భూమిలో భాస్వరాన్ని వేసిన వెంటనే కొద్ది రోజుల వ్యవధిలో భూమి యొక్క ఉదజని సూచికను అనుసరించి వివిధ రకాలైన లభ్యం కాని భాస్వరూపంలోకి మారిపోతుంది. ఉదాహరణకు భూమిలో ఆమ్ల గుణం కలిగి ఉంటే వేసిన భాస్వరం ఐరన్ లేదా అల్యూమినియం ఫాస్ఫేట్గా మారిపోతాయి. మొక్కకు ఇది ఉపయోగపడే రూపం కాదు. ఒకవేళ భూమిలో క్షారగుణం కలిగి ఉంటే వేసిన భాస్వరం కాల్షియం లేదా మెగ్నీషియం ఫాస్ఫేట్గా మారి ఇది మొక్కకు ఉపయోగపడని అంటే లభ్యం కానటువంటి పరిస్థితికి చేరుకుంటుంది. ఈ పరిస్థితుల్లో భాస్వరంకు సంబంధించిన జీవన ఎరువు అనగా వాడినట్లయితే ఈ లభ్యము కాని రూపంలో ఉన్న భాస్వరంకు మొక్కకు లభ్యమయ్యే స్థితికి తీసుకొస్తుంది. మొక్కకు లభ్యమయ్యే పరిస్థితి ఆర్గానిక్ ఫాస్ఫేట్ కానీ లేదా ఆర్థో ఫాస్ఫేట్, ఈ రూపంలోనే మొక్కలు ఈ భాస్వరాన్ని వేర్ల ద్వారా గ్రహిస్తాయి. కాబట్టి ఇది చాలా ప్రాముఖ్యత కలిగినటువంటిది. మనము భాస్వరం ఎరువులు అనేటువంటివి మనకు మన మార్కెట్లో కూడా రైతుకు చాలా ఎక్కువ డబ్బులు పెట్టి కొనవలసి ఉంటుంది. కాబట్టి ఈ భాస్వరం ఎరువులు మొక్కకు అందని పరిస్థితిలో నుంచి మొక్కకు లభ్యమై మొక్కలు ఉపయోగించే పరిస్థితి తీసుకొచ్చేదానికి ఈ భాస్వరం జీవన ఎరువులు ఉపయోగపడతాయి. వీటిలో ముఖ్యంగా వాడుకలో ఉన్నవి ఏంటంటే ఫాస్ఫేట్ సాల్యుబులైజర్ బ్యాక్టీరియా, ఒకటి దాన్ని పిఎస్బి అండ్ ఫాస్ఫో బ్యాక్టీరియా అంటాం, లేదా ఫాస్ఫేట్ సాల్యుబులైజింగ్ ఫంగై, ఫాస్ఫో ఫంగై అంటాం. సో ఫాస్ఫో బ్యాక్టీరియా అనేటువంటివి, దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకున్నాం. ఇది పిఎస్బి అని కూడా మనం చాలా మంది వాడుక భాషలో అంటారు దీన్ని. ఈ జీవన ఎరువు ముఖ్యంగా బాసిల్లస్ మెగతీరియంతో కానీ లేదంటే సూడోమోనాస్తో కానీ ఉపయోగించి తయారు చేస్తారు. ఈ జీవన ఎరువు భూమిలో మొక్కలకు లభ్యం కాని రూపంలో ఉన్న భాస్వరంని లభ్యమగు రూపంలోకి మారుస్తుంది. ఈ జీవన ఎరువు అన్ని పంటలకు వాడుకోవచ్చు. ఈ జీవన ఎరువు సమర్థవంతంగా పనిచేయటానికి భూమిలో సేంద్రియ కార్బనము అనేటువంటిది శాతము అనేది అత్యవసరం. కావున ఈ జీవన ఎరువుతో తప్పనిసరిగా సేంద్రియ ఎరువులను వాడాలి. ఈ జీవన ఎరువు మొక్కకు భాస్వరం లభ్యమించుటే కాక మొక్కలకు కావలసిన హార్మోన్లను కూడా సరఫరా చేస్తుంది. మొక్కలకు రోగ నిరోధక శక్తిని కూడా పెంపొందించి దీనివల్ల పంట దిగుబడి పెరగడానికి కూడా ఈ ఫాస్ఫో బ్యాక్టీరియా జీవన ఎరువు అనేటువంటిది మనకు పనిచేస్తుంది. దీన్ని ఎలా వాడాలి అనే దాని విషయాన్ని గురించి ఇప్పుడు మనం తెలుసుకున్నాం. ఎకరాకు 2 కిలోల ఫాస్ఫో బ్యాక్టర్ని 2 కిలోల పశువుల ఎరువుతో కలిపి మనం దుక్కిలో కానీ మొక్క నాటినప్పుడు కానీ సాలల్లో కానీ పడేటట్లు వేసుకోవాలి. వరి విషయంలో అయితే నాట్లు వేసిన 3 నుండి 7 రోజుల వ్యవధిలో వేసుకోవాలి. ఈ ముఖ్యమైన గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ ఫాస్ఫో బ్యాక్టీరియా అనేటువంటి వాడే సమయంలో పొలంలో తగినంత తేమ ఉండేటట్లు జాగ్రత్త తీసుకోవాలి. ఇది ప్రధానంగా రైతు గమనించుకోవాలి. సో ఈ విధంగా తీసుకున్నట్లయితే సో మన భూమిలో ఏదైతే లభ్యము కానటువంటి పరిస్థితుల్లో ఉన్న భాస్వరముని పూర్తిగా మొక్క ఉపయోగించే విధంగా ఈ యొక్క ఫాస్ఫేట్ సాల్యుబులైజింగ్ బ్యాక్టీరియా అనేది మనకు పనిచేయడం జరుగుతుంది. కాబట్టి తప్పనిసరిగా ఇది మనందరం కూడా ఈ విధంగా వాడినట్లయితే మనం ఈ యొక్క భాస్వరం ఎరువులు నిరుపయోగంగా ఉండి అలానే భూమిలో వరదలు వచ్చినప్పుడు దాంతో కలిసిపోయి నీళ్ళల్లో కలిసి నీళ్లు కలుషితమయ్యేటువంటి అవకాశం లేకుండా భూమి కూడా సారవంతంగా అయ్యడానికి ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఫాస్ఫోఫంగై అంటే ఫాస్ఫేట్ సాల్బులైజింగ్ ఫంగై. సో ఇది ఈ జీవన ఎరువు ఆస్పర్జిలస్ అవమోరి లేదా పెన్సిలియం డిజిటోటమ్ని ఉపయోగించి తయారు చేస్తారు. ఈ ఫాస్ఫో బ్యాక్టీరియం శక్తివంతమైన జీవన ఎరువు. దీన్ని అన్ని పంటలకు కూడా మనం వాడుకోవచ్చు. దీని ద్వారా ఏదైతే జీవన ప్రక్రియ ద్వారా ఎక్కువ శాతం లభ్య భాస్వరం మొక్కకు దొరుకుతుంది. సో దీన్ని కూడా మనము ఏ విధంగా వాడాలి అని అంటే 2 కిలోల జీవన ఎరువుని 200 కిలోల సేంద్రియ ఎరువుతో కలిపి 1 ఎకరం నేలల్లో విత్తి నాటి సాళ్లల్లో పడేటట్లు వేసుకోవాలి. ఈ పాశ్వం వంగాయను కూడా మనము సేంద్రియ ఎరువుతో కలిపి 1 ఎకరానికి 2 కిలోల చొప్పున జీవన ఎరువును అందులో పడేటట్లు చూసుకోవాలి. అదేవిధంగా ఇది దీనితో పాటు జింకు, కాఫరు, సల్ఫరు, మ్యాంగనీసు, ఇనుము మొదలగు వాటితో సహా అందించింది. మైకోరైజా వాడినటువంటి మొక్కలు నీటి ఎద్దడిని తట్టుకోవడం, రోగ నిరోధక శక్తిని పెరగడం గమనించవచ్చు. భూమిలో నెమటోడ్లు, బెడదను కూడా ఈ శిలీంధ్రం ద్వారా మొక్కలకు తప్పించవచ్చును. ఈ జీవన ఎరువు ముఖ్యంగా క్లోమస్ లేదా గైగాస్పోరా అనే శిలీంధ్రములతో తయారు చేస్తారు. వాడే విధానం, ఈ జీవన ఎరువు సరైన నిర్దిష్ట పరిమాణంలో లేని కారణంగా కనీసం 5 కిలోలు 1 ఎకరం భూమికి వేయవలసి ఉంటుంది. రైతులు నారుమడి వేసి పండించే పంటలకైతే దీన్ని సులభంగా వాడుకునవచ్చును. సో మనం ఇప్పుడు దేని గురించి మాట్లాడుకున్నాము, ఫాస్ఫేట్ మొబిలైజింగ్ మైకోరైజా గురించి మాట్లాడుకున్నాం. సో భాస్వరాన్ని అందించే ఎరువులు 3, ఇందులో 1 జీవన ఎరువులు. 1 వచ్చేసి ఫాస్ఫేట్ సాల్బిలైజింగ్ బ్యాక్టీరియా, 2 వచ్చేసి ఫాస్ఫో ఫంగై, 3 వచ్చేసి ఫాస్ఫేట్ మొబిలైజింగ్ మైకోరైజా. సో ఈ 3 దాని గురించి మనం తెలుసుకున్నాం. ఇందులో ఇవి భాస్వరాన్ని మొక్కకు అందని పరిస్థితుల్లో భూమిలో ఉన్నటువంటి ఎరువులన్నిటినీ కూడా మొక్కకు అందే విధంగా మార్చి ఇవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు అతి ముఖ్యమైనటువంటిది పొటాషియం. ఈ పొటాషియం అనేటువంటిది మొక్కకి దిగుబడి మరియు రోగ నిరోధక శక్తి అనేటువంటిది అన్నిటికీ ఉపయోగపడుతుంది. కాబట్టి ఇది ఈ జీవన ఎరువు భూమిలో మొక్కకు అందుబాటులో లేని పొటాషియంని అందుబాటులోకి తెస్తుంది. వీటిలో ముఖ్యంగా వచ్చి ఫ్రటూరియా అహార్నిషియా అనే బ్యాక్టీరియా పొటాషియం మొబిలైజర్గా ఈ మధ్యలో మనం వాడడం జరుగుతుంది. దీనితో పాటు కొన్ని బ్యాసిల్లస్కి సంబంధించినటువంటి మిశ్రమంగా కూడా తయారు చేసి దీన్ని ప్రస్తుతం వాడుకుంటున్నారు. దీంట్లో ముఖ్యంగా ఎలా వాడాలి అని అంటే 2 కిలోల పొటాషియం మొబిలైజర్ని తీసుకొని 200 కిలోల సేంద్రియ ఎరువుతో కలుపుకొని 1 ఎకరం భూమిపై దీన్ని వెదజల్లుకోవడం జరుగుతుంది. దీన్ని బాగా నూనె పంటలు అంటాం మనం, అంటే ఆయిల్ సీడ్స్ అంటే వేరుశెనగ కానీ ప్రధానంగా మనం వాడితే ఈ పంటల్లో, ప్రొద్దుతిరుగుడు పంట కానీ, ఈ పంటల పైన ఇది బాగా ప్రభావం చూపినట్లు మనకు ఈ మధ్యనే ఎన్నో రీసెర్చ్లో కూడా తెలిసింది. అదేవిధంగా మైక్రోన్యూట్ జింక్ సాల్బిలైజర్ అనేటువంటిది కూడా ఈ రూపంలో ఈ మధ్యన దొరుకుతున్నాయి. సో జింక్ సాల్బిలైజర్ అనేటువంటిది కూడా ఈ బ్యాసిల్లస్ స్పీసీస్ ఉపయోగ ఈ మధ్య కాలంలో చాలా వరకు దీని యొక్క ప్రభావము వరి, మొక్కజొన్న వంటి పంటలపైన గమనించడం జరుగుతుంది. సో ఇంతవరకు మనము జీవన ఎరువుల్లో ప్రధానంగా నత్రజని, భాస్వరము, పొటాషియము, అదేవిధంగా మనము మైక్రోన్యూట్రియంట్స్ అంటాం. సో దాంట్లో జింక్ సాల్బిలైజర్ గురించి కూడా తెలుసుకున్నాం. సో ఇవన్నీ మనకు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా మన వ్యవసాయ శాఖ వాళ్ళ యొక్క బయలాజికల్ కంట్రోల్ ల్యాబొరేటరీలు అందుబాటులో ఉన్నాయి. తర్వాత అదేవిధంగా మన యూనివర్సిటీ వాళ్ళ యొక్క బయలాజికల్ కంట్రోల్ ల్యాబొరేటరీలో కూడా అందుబాటులో ఉన్నాయి. సో ఇప్పుడు రైతులు ఇబ్బందులను అన్ని గమనించిన తర్వాత, సో ఇప్పుడు మనకు ద్రవ రూపంలో కూడా జీవన ఎరువులు అనేటువంటివి తయారు చేయడం అనేటువంటిది చాలా ప్రాచుర్యంగా ఇప్పుడు మనకు అందుబాటులో కూడా ఉన్నాయి. కాబట్టి రైతులు పొడి కాకుండా ద్రవ రూపంలో కూడా తీసుకునేటువంటి అవకాశం ఉంది. సో ఇవి పొడి రూపంలో తయారవుతున్న జీవన ఎరువుల కన్నా ఎంతో మంచి ఫలితాలు అందజేస్తున్నవి. ద్రవ రూపంలో ఉన్న ఈ జీవన ఎరువులు తయారు చేయనప్పుడు అనేక సేంద్రియ రసాయన పదార్థాలు కలిపి ఎక్కువ కాలం నిల్వ ఉండే విధంగా తయారు చేయబడుతుంది. అధిక సంఖ్యలో పంట పొలములకు కావలసిన ఈ జీవన ఎరువులు బ్యాక్టీరియా కణములు 10^8 పర్ మిల్లీ లీటర్ అంటే దీని ఈ సంఖ్య ఉన్నప్పుడే లభ్యమవుతాయి. ఈ ద్రవరూప జీవన ఎరువులు రాబోయే కాలంలో మనకి చాలా నాణ్యతతో కలిగి మంచి సత్ఫలితాలు ఇస్తాయి అనేటువంటిది మనకు కనిపిస్తూ ఉన్నది. సో ఈ వాడాల్సినటువంటి మోతాదు ఎలా వాడాలి, ఈ జీవన ఎరువులు ఏవైతే 1 ఎకరం పొలమునికి 300 మిల్లీలీటర్లు నుండి 500 మిల్లీలీటర్ల వరకు ప్రతి ఒక్కొక్క రకపు జీవన ఎరువు మిశ్రమ ద్రావణంగా చేసి వాడవలను. అంటే ఇందులో మనకు కావలసినటువంటి మోతాదుల్లో అజోస్పైరిలియం కావచ్చు, అజిటోబ్యాక్టర్ కావచ్చు, పిఎస్పి కావచ్చు, పొటాష్ బ్యాక్టీరియా కావచ్చు, రైజోబియం కావచ్చు, మైక్రో వాటెవర్, ఇవన్నీ ఏవైతే అందుబాటులో ఉన్నటువంటివన్నీ కూడా కలిపి మనకు ఒక్కొక్క మిశ్రము జీవన ఎరువుని 300 నుంచి 500 మిల్లీలీటర్ వరకు ద్రావణంగా పోసి వాడవలెను. వాడాల్సిన పద్ధతి ఎలా చేయాలి అంటే, ఒక్కో కిలో విత్తనంకి 5-6 మిల్లీలీటర్ల జీవన ఎరువును సమాన మోతాదులో 10% చక్కెర లేదా బెల్లం ద్రావణంతో కలిపి విత్తనం చుట్టూ సమానముగా పట్టునట్లు కలగవలను. తర్వాత 10 నిమిషాలు నీడలో ఆరబెట్టి విత్తుకోవాలి. ఇది విత్తన శుద్ధి ఈ విధంగా కూడా చేయవచ్చు. అలా కాకుండా భూమిలో ఏ విధంగా వేసేటువంటి పద్ధతి తీస్తే ప్రతి ఎకర పొలమునికి 300 లేదా 500 మిల్లీలీటర్లు ప్రతి ఒక్కొక్క రకపు జీవన ఎరువు తీసుకుని 10 లీటర్ల సాధారణ నీటిలో కలిపి దాదాపు 100 లేదా 200 కిలోల పశువుల ఎరువుతో గాని వానపాముల ఎరువుతో గాని మన ఏ సేంద్రియ ఎరువు మన దగ్గర లభ్యమైతే వాటితో కానీ కలిపి నాటే సాళ్లలో పడేటట్లు వేసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ పంట పొలంలో చేపట్టే మొదటి అంతర కృషి చేయుటకు ముందుగా ఈ జీవన ఎరువుల్ని వాడటం అనేటువంటిది ముగించవలెను. సో డ్రిప్ పద్ధతిలో కూడా దీన్ని పెట్టుకోవడానికి ద్రవ రూపంలో ఉన్న జీవన ఎరువుల్ని ఏ విధంగా వాడాలి అని అంటే, సుమారు 300 నుంచి 500 మిల్లీలీటర్లు ప్రతి ఒక్కొక్క రకపు జీవన ఎరువును తీసుకొని డ్రిప్ ట్యాంకర్లో కలిపి మొక్క నాటిన వారం రోజులు లోపు వేసుకునేవాలి. సో డ్రిప్ రూపంలో కూడా మనం ఈ విధంగా వేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ద్రవ రూపంలో ఉన్న ఈ జీవన ఎరువుల వలన లాభాలు ఏంటి మనకి అనేటువంటిది గమనించినట్లయితే, ఎక్కువ కాలంగా ఉన్న అంటే సుమారుగా 12 నుంచి 18 నెలలు నిల్వ ఉంటాయి. గడువు తేదీ అంటే ఎక్స్పైరీ డేట్ వచ్చేటప్పటిలోగా ఇందులో బ్యాక్టీరియా అనేటువంటిది కూడా ఎక్కువ మోతాదులో ఉండడం గమనించడం జరిగింది. ఇందులో వేరే బ్యాక్టీరియాతో కలుషితమయ్యే అవకాశం కూడా ఇందులో ఉండదు. తేలికగా ఎక్కువ భూమి విస్తీర్ణంకు తక్కువ సమయంలో ఉపయోగించుకు అతి తేలికగా పంట యొక్క వేళ్ల చుట్టూ ఉన్న వాతావరణంతో సమన్వయ సంబంధం ఏర్పరచుకొని అధిక సంఖ్యలో ఇది పెరగడానికి అవకాశం ఉంటుంది. ఈ బ్యాక్టీరియా మొక్క అధిక ఉష్ణోగ్రతలు మరియు ఇతర వాతావరణ పరిస్థితులు ఒడిదుడుకులను కూడా తట్టుకొని పెరుగుతుంది. పంట పెరుగుదల మరియు ఉత్పత్తి అధికంగా చేయడానికి కూడా ఈ జీవన ఎరువులు అనేటువంటిది ఉపయోగపడుతుంది. సేంద్రియ వ్యవసాయంలో పంటకు కావలసిన పోషకములు సమకూర్చడంలో ఈ ద్రవ ఎరువులు ప్రధాన పాత్ర పోషిస్తాయి. సో ఈ జీవన ఎరువులు అనేటువంటి దాని గురించి మనం తీసుకోవాల్సినటువంటి అతి ప్రధానమైనటువంటి ముఖ్యమైనటువంటి ఉపయోగాలు గమనించినట్లయితే, వాతావరణం కానీ ఎటువంటి కాలుష్యం అనేటువంటిది ఉండదు. వాతావరణంలోనూ నేలలోనూ మొక్కలు తమంత తాము ఉపయోగించుకోలేనటువంటి పోషకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అందుబాటులోకి తీసుకొని రావడం జరుగుతుంది. హార్మోన్లు విటమిన్లు మొక్కకు లభ్యమయ్యి పెరుగుదల వేగంగాను ఆరోగ్యకరంగాను ఉంచడానికి ఈ జీవన ఎరువులు అనేటువంటివి ఉపయోగపడతాయి. నేల ద్వారా సంక్రమించేటువంటి తెగుళ్లను కొంతమేరకు ఈ జీవన ఎరువుల వాడకం ద్వారా తగ్గించుకునే అవకాశం ఉంటుంది. నేల భౌతిక లక్షణాలు బాగుపడతాయి మరియు భూమి యొక్క సారం కూడా గణనీయంగా అభివృద్ధి చెందుతుంది. రైతులకు రసాయనిక ఎరువులుకి అయ్యేటువంటి ఖర్చు సుమారుగా 20-25% అనేటువంటిది తగ్గుతుంది. సో దీనివల్ల రైతుకు ఆదాయం అనేటువంటిది పెరుగుతుంది. అదే కాకుండా మీ అందరికీ తెలిసినటువంటి విషయము, భారతదేశ ప్రభుత్వం ప్రతి సంవత్సరం సుమారుగా 165-170,000 కోట్ల రూపాయలు కేవలము ఈ రైతులకి ఇచ్చేటువంటి ఎరువులు సబ్సిడీస్ పైన ప్రభుత్వం ఖర్చు చేయడం జరుగుతుంది. సో ఇది గణనీయంగా దిగుమతి అయ్యేటువంటి విదేశ మారదరకం ద్రవ్యము ఆదా అవుతుంది. కాబట్టి ఆ దిగుబడులు కూడా మనకి 15-25% పెరుగుతుంది. కాబట్టి దీని ఎట్టి పరిస్థితుల్లో కూడా రైతులు అందరూ కూడా ఈ జీవన ఎరువులు అనేటువంటి వాడి రసాయనిక ఎరువులు మోతాదు అనేటువంటిది మనం ఎట్టి పరిస్థితుల్లో తగ్గించుకుంటూ వెళ్ళాలి. అలా వెళ్ళడం వలన మన భావితరాలకి ఒక సారవంతమైనటువంటి భూమిని మరియు కాలుష్యం లేనటువంటి వాతావరణాన్ని, తర్వాత కాలుష్యం లేనటువంటి జలాన్ని కూడా మనము ఇచ్చిన వాళ్ళము అవుతాం. అదేవిధంగా అతి ముఖ్యమైనటువంటిది జీవన ఎరువులు ఏదైతే ఉన్నాయో దాన్ని వాడుకలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు. సో మనం జీవన ఎరువుల గురించి తెలుసుకున్నాం. సో జీవన ఎరువుల తర్వాత జీవన ఎరువుల లాభాలు కూడా తెలుసుకున్నాము. తర్వాత ద్రవ రూపంలో దొరికే జీవన ఎరువులు వాటి యొక్క ఉపయోగాలు అన్ని కూడా తెలుసుకున్నాము. సో ఇప్పుడు జీవన ఎరువులు యొక్క వాడకంలో తీసుకోవాల్సిన అతి ప్రధానమైన జాగ్రత్తలు ఏంటంటే, మనం ఏదైతే జీవన ఎరువు అనేటువంటిది మనము రీసెర్చ్ స్టేషన్లో కానీ వ్యవసాయ శాఖ ద్వారా కానీ లేదంటే మార్కెట్లో ఏదైనా షాప్ దగ్గర కొన్నటువంటివి తీసుకొచ్చిన వెంటనే ఎక్కడ కూడా ఎండ కానీ వేడి కానీ తగలని నీడ ప్రదేశాల్లో దాన్ని నిల్వ చేసుకోవాలి. తర్వాత ఏ పంటకు తను వేస్తున్నాడు అనేటువంటి దానికి సంబంధించినటువంటి ఆ పంటకు సంబంధించిన జీవ ఎరువులు మాత్రమే అతను తీసుకొని దాన్ని వాడాల్సి ఉంటుంది. అదేవిధంగా ఈ ఉపయోగించే జీవన ఎరువు ప్యాకెట్టు ఎంతవరకు దాని గడువు తేదీ ఉన్నది అనేటువంటిది తప్పనిసరిగా పరిశీలించి ఆ తర్వాత మాత్రమే దాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. జీవన ఎరువు వాడేటప్పుడు కంపల్సరిగా రసాయనాలతో విత్తన శుద్ధి చేసుకోవాలి అని అనుకునేటప్పుడు 24 నుంచి 48 గంటల వ్యవధి ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ రసాయన ఎరువులతో కలిపి జీవన ఎరువులు వాడరాదు. ఈ జీవన ఎరువు బాగా పని చేయాలి అని అంటే తప్పనిసరిగా నాణ్యత కలిగిన కల్చర్ను మనం కొనుక్కోవాలి. జీవన ఎరువులు వాడేటప్పుడు కంపల్సరిగా పొలంలో తగినంత తేమ శాతం ఉండేటట్లు చూసుకోవాలి. సేంద్రీయ ఎరువుతో జీవన ఎరువు కలిపి వెంటనే పంటను వాడుకోవాలి. జీవన ఎరువులను వాడేటప్పుడు మొదటిసారిగా వినియోగించేటప్పుడు సంబంధిత అది వ్యవసాయ అధికారులకు సంబంధించి కానీ లేదంటే మీ గ్రామంలో ఉన్నటువంటి విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్తో కానీ తగినటువంటి సలహా తీసుకొని ఆ తగినటువంటి జాగ్రత్తలు వాడుతూ ఈ జీవన ఎరువులను వాడి రసాయనిక ఎరువుల యొక్క వినియోగాన్ని తగ్గిస్తారని ఆశిస్తున్నాం.
చాలా చక్కగా వివరించారు సార్. ఎంతో విలువైనటువంటి విషయ పరిజ్ఞానాన్ని మా రైతు సోదరులకు పంచుకున్నందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.